பரோபகாரார்த்தமிதம் சரீரம் பரோபகாராய வஹந்தி நத்யஹ பரோபகாராய துஹந்தி காவஹ பரோபகாராய ஃபலந்தி விருக்ஷாஹ பரோபகாரார்த்தமிதம் சரீரம். நதுலு மனலாண்டி வாழ தாகம் தீர்ச்சடம் கோசம், பண்டலு பண்டிச்சடம் கோசம், அண்டே இத்தர்லுக்கு உபகாரம் செய்யும் கோசமே பிரவகிஸ்துனாய். நதுலலோ நீళ్లు, நதுலு தாகடம்லா தம நீళ్లు தாமே தாகேஸ்தே நதுலு இவாள மனக்கு நீళ్లు லேக சச்சேவாளம். కాబట్టి ఇతరుల కోసం నదులు నీళ్లు ప్రవహిస్తున్నాయి. చెట్లు ఇతరులకు ఉపకారం చేయడం కోసమే పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. చెట్లు చేసే ఉపకారం ఎవరు చేయగలుగుతున్నారండి? వాటి వేళ్ళు ఉపయోగపడుతున్నాయి, ఆకులు ఉపయోగపడుతున్నాయి, కొమ్మలు ఉపయోగపడుతున్నాయి, చుట్టూతో ఉండే బెరడు ఆ పట్టా ఉపయోగపడుతున్నది, పువ్వులు ఉపయోగపడుతున్నాయి, పళ్ళు ఉపయోగపడుతున్నాయి. అందుకే కృష్ణుడు భాగవతంలో దశమస్కంధంలో అపకారంబులు చేయవెవ్వరికి ఏకాంతం బులందుండు ఆతప వర్షానిల శీతవారణములై త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశాగ్రమరందమూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయునర్థులకు ఈ ఉర్వీజముల్ కంటిరే. కృష్ణుడు అంటాడు ఒక రోజున, అన్నా బలరామ, గోపాలకులారా, ఈ చెట్లను చూశారా? ఇవి ఎవ్వరికి అపకారం చేయవు. జీవితంలో ఎవరికి అపకారం చేస్తాయండి అవి? పాపం ఎవ్వరికి అపకారం చేయవు. ఏకాంతంగా అడవుల్లో పడి ఉంటున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయి, పాపం ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయో లేదో కూడా తెలియదు. ఆ తప ఎండ నుంచి రక్షిస్తున్నాయి మనల్ని, వేసవకాలంలో నీడ ఇస్తున్నాయి, వర్షం నుంచి రక్షిస్తున్నాయి, అనిల గాలులు వెర్రిగాలులు రాకుండా మనల్ని కాపాడుతున్నాయి, దుర్గంధం రాకుండా కాపాడతాయి, చలి నుంచి కాపాడతాయి. త్వక్కు దాని చర్మం ఉపయోగపడుతుంది, ఆ పైన ఉన్న బెరడు కూడా మనకు ఉపయోగం, ఔషధాలకు ఉపయోగపడుతుంది, పొయ్యిలో పెట్టుకోవడానికి మనకు వస్తుంది. గంధ మనకి సువాసన ఇస్తున్నాయి, వాటి గంధం ఉపయోగపడుతుంది. నిర్యాస జిగురు ఉపయోగపడుతుంది, దాంట్లోంచి వచ్చే జిగురు మనం తుమ్మ జిగురని ఆ జిగురని ఈ జిగురని వాడుకోవట్లా మరి. భస్మ దాని బూడిది కూడా ఉపయోగపడుతుంది, పలాశ ఆకులు ఉపయోగపడుతున్నాయి, మరంద తేనె ఉపయోగపడుతోంది, మూల ఇదిగో వేళ్ళు ఉపయోగపడుతున్నాయి, కుసుమ పుష్పాలు, ఛాయ నీడ ఫలశ్రేణిచే పళ్ళతో ఉపకారంబులు చేయు అర్థులకు. అనేక రకాలుగా ఉపకారం చేస్తున్నాయి చెట్లు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఉపకారం చేస్తోంది. ఒకటి జిగురిస్తోంది, ఒకటి బూడిదిస్తోంది, ఒకటి బెరడిస్తోంది, ఒకటి ఆకిస్తోంది, ఒకటి పండిస్తోంది, ఒకటి పువ్విస్తోంది, ఒకటి కాండం ఇస్తోంది. ఈ కాండం వల్లే కదా ఇవాళ ఇళ్లలో తలుపులు తయారవుతున్నాయి. తలుపులు ఉన్నాయి కాబట్టే కదా మనం చలి నుంచి బయటపడుతున్నాం. తలుపులు ఉన్నాయి కాబట్టే కదా వేసవకాలంలో మనం భయంకరమైన వేడి నుంచి కాపాడబడుతున్నాం. ఇవాళ ఏసీ వేసుకుంటే నిలబడాలంటే ఆ తలుపులు ఉండాలి. ఇలా ఒకటి కాదు, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి అవి. ఎంత అద్భుతంగా చెప్పాడు, ఈ విధంగా ఉపకారాలు చేస్తున్నాయి చెట్లు. వీటి వంటి జీవులు మళ్ళీ సృష్టిలో ఉన్నాయా? ఇటువంటి పరోపకారం చేసే ప్రాణులున్నాయా? వీటి రుణం మనం తీర్చుకోగలమా అన్నాడు ఆయన. ఎంత గొప్ప పద్యం అండి. అపకారంబులు చేయవెవ్వరికి ఏకాంతంబులందుండు ఆ తప వర్షానిల సీత వారణములై తొగ్గంధ నిర్యాస భస్వ పలాశాగ్రమరంద మూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయు అర్ధులకు ఈ ఉర్వీజములు గంటిరే. భాగవతం దశమస్కంధంలో బృందావనంలో తిరుగుతున్నప్పుడు రాసిన పద్యాలన్నీ ఆణిముత్యాలన్నమాట. కృష్ణుడి నోటి నుంచి వచ్చిన పద్యం ఇది. కాబట్టి పరోపకారాయ ఫలంతి వృక్షాహ, చెట్లు పరోపకారం కోసమే, ఇతరులకు ఉపకారం చేయడం కోసమే పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. పరోపకారాయ దుహంతి గావహ, ఆవులు ఇతరులకు ఉపకారం చేయడానికే పాలిస్తున్నాయి. వాటి పాలు అవి తాగుతున్నాయా? వాటి దూడలను తాగనిస్తున్నామా? రోడ్డు మీద పారేసి తినమంటున్నాం. రోడ్డు అంతా తిరిగి పాపం ఆ చెత్త ఈ చెత్త తిని ఇంటికి వచ్చి పాలిస్తే పాలన్నీ పటకా పటకాని పిండేసుకుంటారు వాటి పిల్లలకు ఇవ్వకుండా. ఆవులకి మనం చేసే అన్యాయాలన్నీ నీకవు. వాటి పాలు తాగేస్తున్నాం, అక్కడితో ఆగట్లేదు. పాలు ఇవ్వడం మానేస్తే తీసుకెళ్ళి కటికాళ్ళకి అమ్ముతాం. వాటిని క్రూరంగా చంపి 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 ఆ మాంసం అంతా తినేస్తున్నారు. వాళ్ళ మాంసం పెంచుకుంటున్నారు, వాళ్ళు శరీరాన్ని పోషించుకుంటున్నారు. పాపం ఎంత దుఃఖపడుతున్నాయండి. అందుకే కొసరాజు రాఘవయ్య చౌదరి గారు అద్భుతమైన పాట రాశారు గోవులు గోపనలు. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా. ఎంత జాలిగా అన్నట్టుగా రాశాడండి ఆయన. ఆ పాట విన్నాక హృదయం తరుక్కుపోకుండా ఉంటుందా? ఇతర జీవుల్ని చంపి తినగలుగుతాం ఆ క్షణం నుంచి మనం అన్నమాట. నా ఒళ్ళే ఢంకాలకు నాదం పుట్టించురా, వయసు డిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసు డిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురుకోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా. ఇంకెంతకంటే తేలిక ఎవడు చెప్పగలడండి? పాప అలా ఎంతో ఉపకారం చేసి చివరికి మన కోసం చచ్చిపోతున్నాయి. చీల్చి 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 వాటి చర్మం తీసేసి వాటిని తినేస్తున్నాం మనం. అవి పాపం పరోపకారం కోసం శరీరం విడిచిపెడుతున్నాయి. మరి మన శరీరం పరోపకారం కోసం ఉపయోగిస్తున్నామా? ఉపయోగించకపోతే వెధవ శరీరం అన్నారు. పరోపకారార్థం యధవ శరీరం ఉపయోగిస్తే, లేకపోతే పరోపకారార్థం వెధవ శరీరం అవుతుంది, పనికిమాలిన శరీరం. ఇలా అన్నానని ఆ పదం వాడానని అనుకున్నా ఎవడేమనుకున్నా పర్వాలేదు. గురువుగారు అప్పుడప్పుడు ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎవడన్నా కామెంట్ పెట్టినా ఐ డోంట్ కేర్. మన శరీరం ఇతరులకు ఉపయోగపడినప్పుడు, మనం పరోపకారం చెయ్యనప్పుడు, ఒక్కనాడు ఇతరులకి ఇంత సేవ చెయ్యనప్పుడు ఈ తిండి తిని ఈ శరీరం పోషించి ఏమి లాభం అండి? ఇంట్లో తినడం, పడుకోవడం, పదింటికి లేవడం, ఏదో స్నానం చేయడం, ఎవరికి ఉపయోగపడడం, మనకు ఉపయోగపడడం, ఏ పని చేయం. శరీరం వ్యర్థంగా బతుకుతూ ఉంటే అది కూడా బతికేనా? ఈ వ్యర్థ శరీరం వల్ల లాభం ఏమిటి? ఏం ఉపకారం చేస్తున్నాం, ఏం ఇతరుల కోసం ఉపయోగపడుతున్నాం, మన కోసం ఉపయోగపడుతున్నాం? ఇదిగో పుట్టలో చెదలు పుట్టట్లా, పుట్టలోని చెదలు పుట్టవా గెట్టవా, అవి పుడుతున్నాయి చూస్తున్నాయి. దానిలాగే పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరేసేయను. అదే ఆ శరీరం అంటే. దానికోసమా సోమరితనం గలా పెరుగుతూ ఇతరులకు అపకారం చేస్తూ ఏదో తిన్నాం బతికాం లేచాం రోజు గడిచింది అనుకుంటే ఆ బ్రతుకు బ్రతుకు కాదే? అందువల్ల ఈయన శరీరం ఈ రాక్షసికి ఆహారమైతే చాలు అనుకున్నది కళ్యాణి. భయంకర రాక్షసి తనకు ఎదురుగుండా కనబడగానే, ఆహా నా కోసం ఎదురుగుండా వచ్చావా, ఈయన శరీరాన్ని గుటుక్కుని మింగి నీ ఆకలి తీర్చుకో, నువ్వు నా పాలిటి దేవతవి అమ్మా, రాక్షసీమాత అని దండం పెట్టింది ఆ రాక్షసికి. రాక్షసికి మతిపోయిందండోయ్. ఎవడన్నా రాక్షసి కనపడగానే భయపడి పారిపోయేవారట అంతపూర్వం. ఈ రాక్షసి చాలామంది మానవులను చూసింది. అమ్మ బాబోయ్ రాక్షసి అని పరిగెత్తి పారిపోతూ ఉంటే వాళ్ళని తరిమి పట్టుకుని పటాపటా ఎముకలు విరిగించి తినేసేది. అలా భయపడుతున్న మానవుల్నే చూసింది, భయపడి పారిపోయే జీవుల్ని చూసింది. ఏనుగులు, సింహాలు, పులులు, కుక్కలు, నక్కలు, డొక్కలు, ఈ లేళ్ళు మొదలైనవన్నీ భయపడి పారిపోయినవే. ఇంకా మానవులు చెప్పక్కర్లేదు. అటువంటిది మొదటిసారిగా ఒక స్త్రీ నా ఎదురుగుండా వచ్చి నా పాలిటి దేవతవి నన్ను మింగంటోంది, ఇదేం విచిత్రం అనుకున్నది. గణేశ్వరుడి ఉపాసన బలం ఉందిగా, ఆ బలం వల్ల దాని మనస్సు మారిపోయింది. కాశిత్వం కళ్యాణి, ఓ కళ్యాణి నీవెవరవి అన్నది. నిజంగా నా పేరు కళ్యాణి అంది ఆవిడ. కళ్యాణి అంటే శుభప్రదమైన దాన అని అర్థం అన్నమాట. పూర్వం ఎవరైనా మంచి ఆడవాళ్ళు కనపడితే ఆ ముఖంలో కళ ఉంటే ఓ కళ్యాణి అని పిలిచేవారు. సీతాదేవిని కళ్యాణి అనే సంబోధించింది త్రిజట, అలాగే సంబోధించాడు ఆంజనేయుడు కూడా. బత కళ్యాణి గాధే, నీ కథ ఏమిటో చెప్పు అన్నాడు. కానీ ఇప్పుడు నిజంగా ఈవిడ పేరు కళ్యాణేగా, అందువల్ల తెల్లబోయి నా పేరు కళ్యాణే, నీకెలా తెలుసు అంటే నీ ముఖం చూస్తేనే తెలుస్తున్నది. ఏమమ్మా నీకేం కష్టం వచ్చింది? నా ఓటి భయంకర నరభక్షకి అయిన రాక్షసి కనబడగానే తక్షణం వణికి పారిపోకుండా తినమన్నావంటే నీకు చావు కంటే ఎక్కువ కష్టం ఏదో వచ్చిందనమాట. మృత్యుముఖానికంటే కూడా భయంకరమైన బాధ ఏదో నిన్ను పట్టింది, పీడించింది అనగా, అప్పుడు ఆమె జాలి గొలిపే తన కథ చెప్పింది. చిన్నప్పటి నుంచి మేము ఎంతో సుఖంగా పెరిగాను, అమ్మా నాన్న ప్రేమగా పెంచి పెద్ద చేశారు, భర్త తల్లి మాట విని నన్ను హింసించాడు, ఆ తల్లి మెడబట్టుకు గెంటేసింది, నా భర్త నేనేమి అన్నాను, మా అత్తగారిని ఏమి అన్నాను, నా కర్మయే, నా పురాకృత కర్మమే నన్ను ఈ అడవికి గెంటిందని భావిస్తున్నాను. అందుకే అత్తగారు ఎక్కడో పడి చావు ఉందిగా, అందుకని చచ్చిపోదామని వచ్చాను. నా అదృష్టవశాత్తు నువ్వు కనపడ్డావు, నువ్వు నన్ను తిని నీ ఆకలి తీర్చుకుంటే నా జీవితం ధన్యమవుతుంది. బతికుండి నేను చేసే మంచి పనులు ఏం కనబడడం లేదు. చచ్చైనా నీకు ఉపయోగపడతానేమో అనగానే పాప ఆ రాక్షసి జాలి పడిపోయి, నేను అంత క్రూరురాలినే, కష్టాల్లో ఉన్న నిన్ను చంపుతానా, ఈ రోజు నుంచి నేను మాంసాహారం విడిచిపెట్టి నీలాగే పళ్ళు తింటాను అన్నదట. చూశారు ఉపాసనా బలం. నిరంతరం భగవంతుణ్ణి, తన ఇష్టదేవతని స్తుతించింది. ఆవిడ ఇష్టదేవత గణేశ్వరుడు. అలాగే మనం కూడా మన ఇష్టదేవతని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసన చేస్తే క్రూరుల మనస్సులు మారిపోతాయట. కణ్వుడు తపస్సు చేస్తూ ఉంటే ఆశ్రమంలో సింహాలు, పులులు, జింకలు, ఆవులు, ఏనుగులు, పాములు, లేళ్ళు, కుందేళ్ళు, ముంగిసలు, ఇలా పరస్పర విరుద్ధ జంతువులన్నీ పక్క పక్కన కూర్చుని ఆడుకునేవిట. పాము ముంగిస ఆడుకున్నాయిటండి, బ్యాట్ ఆడుకోవడం మొదలెట్టాయి, సిక్సర్లు కొట్టుకోవడం మొదలెట్టాయి. ఏనుగు సింహం ఆడుకున్నాయట కలిసి, జింక పులి ఆడుకున్నాయట, గోవు పులి కలిసి ఆడుకున్నాయట. చూడండి, మీరు కావాలంటే నన్నయ్య గారి పద్యం చదవండి, లేదా కాళిదాసు గారి శాకుంతలం చదవండి, అద్భుతంగా ఉంటాయి ఆ విశేషాలన్నీ. మహానుభావుల యొక్క పవిత్రత వల్ల ఆ ప్రాంతంలో పరస్పర విరుద్ధంగా ఉండి కొట్టుకునేవాళ్ళు కూడా కలిసిపోతారు. ఒక్క మానవులు ఎందుకో మానరండి, ఏంటోనో జంతువులు కూడా కలిసిపోతాయా? కానీ మానవులు ఎంత తపస్సు చేసేవాడి దగ్గర ఉన్నా మళ్ళీ వాడండి అని వాడి మీద, వీడండి అని వీడి మీద నేరాలే చెబుతారు. వీళ్ళని ఎలా మారుస్తో తెలియదు నాకు. నాకు ఈ ప్రపంచంలో భయం ఏదైనా ఉందంటే మనుషే. మనుషులు ఎంత గొప్పవాళ్ళు, ఆ మనుషుల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా అంత ప్రమాదకరులే. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్పి అంత తెగ నవ్వేస్తున్న అమ్మాయి బయటికి వెళ్ళాక ఏం ఉంటుందో నాకేం తెలుస్తూ చెప్పలేము. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడు ఇతరులెరుగకొన్న ఈశ్వరుడెరుగడా విశదాభిరామ వినురవేమ. మనస్సులో ఎన్నో అపరాధాలు చేసి పైకి మంచివాళ్ళ నటిస్తాడు మనిషి. ఇతరులకు తెలియపోవచ్చు కానీ ఈశ్వరుడికి తెలియదా అన్నారు. చూశారు, అలాగే ఈ కళ్యాణి పూర్వజన్మ సుకృతం వల్ల, ఆమె చేసిన ఉపాసన వల్ల, వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యం వల్ల రాక్షసి మనస్సు మారిపోయి, నేను ఇంక ఈ రోజు నుంచి నీ ముఖం చూశాను నాకు జాలి కలిగింది, నేను నా కూతుర్లో చూసుకుంటాను, నేను నీతో పాటు పళ్ళు తింటాను, కందమూలాలు తింటాను అన్నది అని ఆ వింధ్యపర్వతాల్లో పెద్ద గుహ ఉంది, ఆ గుహలోకి తీసుకెళ్ళింది. ఆ గుహ నిండా ఏ మూల చూసినా బంగారం ఏంటండి. ఆ బంగారాన్ని 8,000 ఏనుగుల చేత మోయించిన తరగదట, అంత బంగారం ఉంది. ఈ బంగారం చూస్తే కళ్యాణ్ ఏమి ముసిముసినవు నవ్వుకోల, ఆహా బంగారం అని గొలుసిస్తానని ఒప్పుతేనే నేను పట్టించుకోలేదు, ఇక ఈ బంగారం గురించి ఏం పట్టించుకుంటారు చెప్పండి ఎవరన్నా, మీరు బాగా ఆలోచించండి. కాబట్టి ఆ బంగారాన్ని చూసి ఏం మురిసిపోలేదు. కానీ అడిగింది, ఇంత బంగారం ఎలా వచ్చింది అంటే, ఎంతోమంది జీవులు పాపాత్ములు పిసిరు కొట్టాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళని చంపి బంగారంతో మూల పాతరేశాను, ఆ పాత గుణాలన్నీ పాతకాలన్నీ నిన్ను చూడగానే ఇప్పుడు పాతర వేసేసాను, నాలో తొలగిపోయాయి. ఈ బంగారం అంతా నీదే అంటే నాకెందుకమ్మ బంగారం, నీలాంటి ఉత్తమ స్త్రీ రాక్షస స్త్రీ నాకు అండగా ఉంది, ఇక్కడే ఉంటాను అన్నది. రోజు అక్కడ కూర్చుని ఇద్దరును కబుర్లు చెప్పుకునేవారు. ఆవిడ కందమూలాలు తెచ్చేది, ఓ 100,000 దుంపలు ఆవిడ తినేది, ఓ దుంపు ఈవిడ తినేది, ఓ 25,000 పళ్ళు ఆవిడ తినేది, ఈవిడ పండు తినేది, ఆవిడ 1,000 ఆకులు తినేది, ఈవిడ 1 ఆకు తినేది, ఆవిడ 800 డ్రమ్ములు నీళ్లు తాగేది, అక్కడే గంగానది ఉండడం వల్ల ఈవిడ పాప ఒక ఇంకు పిల్లలతో నీళ్ళు ఈవిడ తాగేది. పూర్తిగా శాకాహారిగా మారిపోయింది రాక్షసి. అప్పుడు ఈ కళ్యాణి మట్టితో గణపతిని చేసి గుహలో పెట్టి, ఈ గణపతి అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర గణేశ ఉపాసన నేర్చుకున్నాను, ఇప్పుడు ప్రస్తుతం నేను విజయ గణపతిని తయారు చేస్తున్నాను. విజయం ఇచ్చే గణపతికి 4 చేతులు ఉంటాయి, ఓ చేతిలో అభయముద్ర, ఓ చేత్తో వరదముద్ర ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో పాశం ఉంటుంది. ఈ 4 చేతులతో ఉన్న విజయ గణపతి విగ్రహాన్ని తయారు చేసి రోజూ పూజిద్దాం. వెలగ ఆకులు, మారేడాకులు, జమ్మి ఆకులు, రావి ఆకులు, మర్రి ఆకులు, ఈ ఆకులు నువ్వు రోజు తీసుకొస్తే వాటితో పూజ చేద్దాం. వీలున్న పళ్ళన్నీ రోజు నువ్వు తెస్తున్నావని నైవేద్యం పెట్టుకు తిందాం, పరమాత్మకి నివేదన చేసి తిందామని కానీ రాక్షసి అలాగే అందట. అలా 90 దినముల పాటు ఆ గుహలో విఘ్నేశ్వరుణ్ణి విజయ గణపతిని పూజించారు. 91వ రోజు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, అమ్మాయి నీ పూర్వజన్మలో నువ్వు వసులోకంలో పుట్టావు, వసువులలో ద్రోణుడు అని ఒక ఆయన చాలా గొప్పవాడు ఉన్నాడు, ఆయన భార్య పేరు ధర, అదే వాళ్లే తర్వాత యశోద నందులుగా పుట్టారు, ధరయే యశోద, ద్రోణుడే నందుడయ్యాడు. వాళ్ళ దగ్గర ఈమె పరిచారిక, అప్పుడు ఈమె పేరు చిత్రలేఖ. నిత్యం ఈ వసువులకి సేవ చేసేది. అప్పుడు వసువులు ఒకసారి విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటే, ఎందుకండి విఘ్నేశ్వరుని పూజించడం, ఆయన తలకైనే కాపాడుకోలేకపోయాడు, గజముఖుడయ్యాడు, తలకై వాళ్ళ నాన్నగారు తెంచి అవతల పారేస్తే తనను తాను రక్షించుకోలేని వాడు భగవంతుడు ఏమిటి, ఆయన్ని పూజించడం ఎందుకు అందిట. దాంతో పార్వతీదేవికి కోపం వచ్చింది, విఘ్నేశ్వరుడికి రాలేదు కోపం, కొడుకుని తిడితే తల్లికే కోపం వస్తుంది ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. తనని తిడితే ఏ తల్లి పెద్ద పట్టించుకోదు, కానీ తన పిల్లల్ని తిడితే మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఆయన కుమారుడు మహాత్ముడు కారణజన్ముడు కావాలని గజముఖం తెచ్చుకున్నాడు, సర్వలోక వ్యాపకుడు అనంతుడు అటువంటి పరమాత్ముణ్ణి తన తల తానే కాపాడుకోలేనివాడంటావా, దీనికి ఇదే నీకు నా శాపం, నీవు భవిష్యత్తులో విఘ్నేశ్వరోపాసకుడికి కూతురుగా పుట్టి భర్త వల్ల అత్తగారి వల్ల నానా బాధలు పడు, మళ్ళీ విఘ్నేశ్వరుణ్ణి పూజించాక నీ తప్పు నువ్వు తెలుసుకుని విఘ్నేశ్వరుణ్ణి పూజించాక నీకు శుభం కలుగుగాక అన్నది పార్వతి. వెంటనే పార్వతి కాళ్ళు పట్టుకుని, అయితే ఓ పంచే తల్లి నీ శాపం అనుభవిస్తాను, కానీ నేను విఘ్నేశ్వర ఉపాసకులకే కూతురుగా పుట్టాలి, చిన్నప్పటి నుంచి విఘ్నేశ్వర ఉపాసన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, కష్టకాలంలో నేను భగవంతుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించి తరించేటట్టు అనుగ్రహించు అనగా తథాస్తు అంది పార్వతి. అదిగో ఆనాడు పార్వతీ శాపం వల్లే నువ్వు భూలోకంలో కాశీలో పుట్టావు, మహానుభావులైనటువంటి విఘ్నేశ్వర ఉపాసకులకి. నీ పూర్వజన్మలో విఘ్నేశ్వరుని పూజించే వాళ్ళకే సంతానంగా పుట్టాలి అని కోరుకున్నావు కాబట్టి ఆ కోరిక తీరింది, నీ తల్లిదండ్రులు విఘ్నేశ్వరుని ఉపాసన చేశారు. పార్వతీ శాపం వల్ల ఆనాడు నన్ను అపహాస్యం చేయటం వల్ల ఎన్నాళ్ళు కష్టాలు అనుభవించావు, నీ కష్టాలు తీరిపోయే రోజులు వచ్చాయి గనకే రాక్షసి మనస్సు నేనే మార్చాను, ఇప్పుడు ఈ కొండగుహలో 90 దినముల పాటు నన్ను భక్తితో పూజించావు, నాకెంతో ఇష్టములైన నామాలు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, సోర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూరజాయ నమః. ఈ 16 నామాలు నాకు ప్రీతిపాత్రమైనవి, ఇవి పరమమంత్రములు, ఈ మంత్రములతో నన్ను ఉపాసన చేశావు, రకరకాల పత్రి సమర్పించావు, అందుకే పత్రితో పాటే నీ పాపాలు కూడా ధ్వంసమైపోయాయి, పార్వతీ శాపం తొలగిపోయింది, ఇక నీకు శుభగడియలు వస్తాయి, నువ్వు శీఘ్రకాలంలో నీ భర్తతో కలుసుకుంటావు అని రాక్షసి కేసి తిరిగి, ఓ రాక్షసి నువ్వు కూడా పూర్వకాలంలో గంధర్వలోకంలో జన్మించావు, అక్కడ చెయ్యరాని మహాపాపాలు చేసి గంధర్వరాజ శాపానికి గురయ్యావు, అందుకే ఇప్పుడు రాక్షసిగా పుట్టావు, ఇప్పుడు ఈ అమ్మాయికి ఉపకారం చెయ్యి, ఏం చెయ్యాలో నీ బుద్ధిలో నేనే ఆలోచన రేకెత్తిస్తాను, నేను ప్రేరేపిస్తాను, ఆ ప్రేరేపణతో నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే వీళ్ళ అత్తగారు బాగుపడుతుంది అని అదృశ్యమైపోయాడు గణపతి. వెంటనే ఈ రాక్షసికి లోపల గొప్ప ఆలోచన వచ్చింది, అంటే విఘ్నేశ్వరుడు ఆలోచన కలిగించాడు. వెంటనే, అమ్మాయి ఈ గుహలో నువ్వు ఉండు, నేను పని చేయాలి అని అమాంతంగా ఇక్కడి నుంచి ఆకాశ మార్గంలో వెళ్ళి వీళ్ళ అత్తగారున్న చోటుకు వెళ్ళి అత్తగారు నడుం పట్టుకుని పైకెత్తింది. ఆ అత్తగారు అడిలిపోయిందిట, ఎవరు 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 అంటే నీ పాపాన్ని నీ కోడలి ప్రేతాన్ని రావే అని అమాంతంగా ఆకాశ మార్గంలో తీసుకొచ్చి కొండ గుహలో మరో గుహలో వేసింది. కోడలున్న గుహలో అయితే కోడలు తాలిపెట్టి దగ్గరికి నడుస్తుంది, అందుకని కొంతకాలం దాన్ని ఏడిపించాలి. ఒక గుహలో వేసి, ఏమేమి నీ కొడుకు కోడలు కలిసి ఉంటే ఇద్దరిని విడగొడతావా, కొడుకు పడుకునే మంచం మీద నువ్వు పడుకుని కోడల్ని వేరే గదిలోకి గింటేస్తావా, నీకు బుద్ధుందా, నీచురాలా, నీలాంటి అత్తగారులకి తగిన గుణపాఠం నేర్పుతాను, రోజు ఈ గుహంతా తొడవాలి, అది మొదటి డ్యూటీ అని ఓ చీపురు కట్టించి గుహతుడు అంటే హడిలిపోయి నేను తొడవను అంది. తొడవకపోతే వీపు తుడుస్తా అని చింతబరికితో నాలుగు కొట్టిందట. చింతబరికి దెబ్బలు బాగా తగులుతాయండి. మీకు కావాలంటే ఇక్కడే చింత చెట్టు ఉంది, ఓ బరికి ఇస్తాను, దాంతో ఓసారి బాధ్యత చూడండి. భార్య గారు భర్తని, భర్త గారు భార్యని బాధితే బాగుపడతారు. తల్లిగారికి ఇస్తే కొడుకుని రెండు పీకితే వాడు పదింటికి లేకుండా ఆరింటికి లేస్తాడు. కాబట్టి చింతబరికి అప్పుడప్పుడునే పుచ్చుకోవాలన్నారు. ఆ చింతబరికితో కొట్టగానే అమ్మ బాబాయ్ కొట్టకు కొట్టకు బాబాయ్ తుడుస్తానన్నదట. ఈ చీపురు కట్టుచ్చుకుని ఆ గుహంతా తుడిచింది. జీవితంలో ఎప్పుడు ఇంట్లో తొడవలేదు, వాళ్ళు ఆయన తుడిచాడు పెళ్ళైనప్పటి నుంచి ఇల్లు. ఇప్పుడు ఇది బాగా తుడిచింది, నడుము పీకేసి కింద పడిపోయిందిట. అయ్యి బాబాయ్, మా ఆయనకు కూడా ఎప్పుడు ఇంట్లో గది తుడిచిపెట్టలేదు, ఆయనే నాకు అన్నీ చేసి పెట్టాడు, నాకు ఈ కర్మ ఏమిట్రా బాబు అని ఆ చీపురు కట్ట పుచ్చుకొని గుహంతా తుడిచేసరి ఇంకా నడుము పీకేసింది. అందులో గుహ మామూలు గుహ, పెద్ద గుహ, పీఠం ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటే తుడవాలంటే ఎంత కష్టమో అంత కష్టపడిందిట. మధ్య మధ్యలో తుడుస్తూ కొండ గుహలో దారి కింద పడింది, నడుము పీకింది. అందుకని ఏమన్నారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పదన్నా, కళ్యాణి గారిని మెడబట్టి గెంటిన చొక్కమ్మ చేతికి చీపురు కట్టొచ్చనమ్మా, కట్టతో నడుము నొప్పి వచ్చనమ్మా అని పాడుకుంటూ పాపం అటు ఇటు తుడవడం మొదలెట్టింది. తుడిచాక ఆకలో, ఆకలో అంటే ఆకలా, ఆకలి వేస్తే రోకలి మింగు, నీ కోడలికి ఆకలి అంటే అన్నం పెట్టావా, 60-70 కేజీలు ఉన్నదాని 40 కేజీలు దాని కింద మర్చో దిక్కుమాలిందనా, కాబట్టి నీకు ఆకలి వచ్చినా సరే రోకలి మింగు అన్నం పెట్టనందిట. దాంతో ఏడుస్తూ రాకాశ తల్లి రాకాశ తల్లి నీకు పుణ్యం ఉంటుంది, పొద్దున్న 25 ఇడ్లీ, మధ్యాహ్నం పూట ఓ 4 కొంచాల బియ్యపన్నం, ఆ తర్వాత మళ్ళీ భోజనానంతరం 1 గంట అయిన తర్వాత లేచి ఆ మాత్రం 1 కడవడ పాలు, రాత్రిపూట 50 చపాతీలు కూర, ఇవన్నీ తినకపోతే నేను బతకలేను చచ్చిపోతానంటే చావే చావు అని మళ్ళీ చింతవరికితో రెడ్డి పీకింది. చావని ఇవ్వకుండా మధ్య మధ్యలో 4 దుంపలు పెట్టేది, 4 పళ్ళు పెట్టేది, అరకొరగా తిండి పెట్టి బాగా చాకరీ చేయించింది. 6 నెలలు గుహలో బాగా ఏడిపించింది. ఇట్లండి, గుహంతా తుడిపించడం, గొడ్డు చాకరీ చేయించడం, కొండమేంచి కిందకి దింపి కింద ఎదురుకుండా నది ఉంటే నదిలోంచి నీళ్లు తెప్పించేదిట. దీని జీవితంలో ఎప్పుడో కొండడు నీళ్లు తేలేదు, చెరువుకెళ్ళి బిందడు నీళ్లు తేలేదు. అటువంటి దాని చేత గొడ్డు చాకరీ చేయించేసరికి మంచి ఆ మాత్రం సూర్యకాంతల్లా, సినిమాల్లో సూర్యకాంతల్లా లావుగా ఉండేది. పాపం సూర్యకాంత చాలా మంచిదండి, పాపం అంత మంచి ఆవిడ నేను స్వయంగా చూశాను. అందుకు చెప్తున్నాను, ఓసారి చెన్నైలో దక్షిణ భారతీయ ప్రచార సభ సభలు జరిగాయి. నేను దాని ఏమంటారు హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి, ప్రవీణ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళాను మద్రాసు అనమాట. ఏనాటి మాట, 1987 అనుకుంటాను నాకు గుర్తు, 87లోనో లేకపోతే 84లోనో సరే మొత్తం మీద ఏవైతేనే నేను ప్రవీణ సర్టిఫికెట్ కోసం అక్కడికి వెళ్ళాను. టీ నగర్లో, త్యాగరాయ నగర్లో ఉండేదనమాట ఈ దక్షిణ భారతీయ ప్రచార సభ. ఆ సమయంలో అక్కడికి సూర్యకాంతం గారు నా పక్కనే ఒక గుళ్ళో మీటింగ్కి పిలిచారు. మీటింగ్కి వచ్చేటప్పుడు ఆవిడ ఓ పెద్ద క్యారేజీ తీసుకొచ్చింది. ఏంటి, మీటింగ్ అయిపోయాక అందరికీ ప్రసాదం ఆవిడే తెచ్చింది, పులిహార, బూరెలు, దద్దోజనం. ఆవిడ వంట ఉందండి, అందులో ఆవిడ మడి కట్టుకోకుండా ఎప్పుడు చేయదు, కాకినాడే వాళ్ళది తెలుసుగా, చాలా గొప్ప. ఆవిడ అత్తగారు వాళ్ళు కొన్ని బాధలు కూడా పడింది, అందుకే అత్తగారి బాధలని సినిమాల్లో ఆవిడ చూపించింది. ఆవిడ చాలా మంచిది, సాత్వికురాలు. ఆవిడ ఈ నిర్వికారంగా మాట్లాడుతూ ఉంటే అసలు సినిమాల్లో మనిషికి ఈవిడికి ఏమైనా సంబంధం ఉందా అనిపించింది. అప్పుడు అదే సభలో విజయ నిర్మల గారు, అంటే మన కృష్ణ భార్య, ఎంత గొప్ప తల్లండి సూర్యకాంతం అంటే, షూటింగ్కి వచ్చిందంటే రోజు పండగే మాకు, ఎవరో క్యారేజీలు తెచ్చుకోకరు, అందరికీ భోజనాలు తెచ్చిపెడుతుంది, డబ్బంతా ఖర్చు పెట్టి పులిహార దోజనం తెస్తుంది. అప్పటిదాకా తల్లిలా చూసిన ఆవిడ రంగంలోకి వెళ్ళిందా, నటనలోకి నా జుట్టట్టు ఇచ్చేసింది వరుణ. అప్పుడు సినిమా ఆత్మీయుల సినిమా గురించి ముచ్చట అనమాట, అది ఆత్మీయులు అని సినిమా. అందులో సూర్యకాంతం వచ్చి విజయ నిర్మల్ని చిత కొట్టేస్తుందనమాట, విజయనగరంలో తిరగబడుతుంది. ఆ సీన్లోకి వచ్చేసరికి జీవించేసేది. బయటకు వస్తే ఆవిడ మహాత్మురాలు తల్లి అన్నారు. ఆవిడ చేతి తిండి తినని వాళ్ళు లేరు, ఎంత గొప్ప ఆవిడో తెలుసు, అంత మంచి ఆవిడ. కానీ ఆవిడ పేరు చెప్తే హడిలిపోతాం. సినిమాలో సూర్యకాంతం పేరు మళ్ళీ జీవితంలో ఎవరన్నా పెట్టారా పిల్లలకి ఆలోచించండి, వీరు సూర్యకాంతం అంటే హడిపోయేవారు. ఛాయాదేవి ఇద్దరు పేర్లు ఎవరు పెట్టరు. కానీ చిత్రం ఏంటో తెలిసిన, సూర్యకాంత అంటే సూర్యుడికి భార్య అంటే సంధ్యాదేవి, ఛాయాదేవి రెండో భార్య, ఇద్దరూ ఒకే కాలంలో పుట్టారు చూడండి, ఇద్దరూ సూర్యుడి భార్యలే. ఆ ఇద్దరు గయ్యాళి పాత్రలు వేసి బాగా నటించారు. మంచి పాత్రలు వేశారు కానీ గయ్యాళి అత్తగారులుగా ఇద్దరికీ పెద్ద పేరు వచ్చేసింది. ఆ ఇద్దరు పేర్లు చాలా కాలం ఎవరు పెట్టుకోలేదు కూడా. ఎప్పటికీ సూర్యకాంత ఛాయాదేవి అని పేరు పెట్టుకోవాలంటే తడిసిపోతారు. వాళ్ళెంతో మంచివాళ్ళు పాపం నిజానికి. అయినా వ్యవహారంలో సూర్యకాంతం అత్తగారు అంటారన్నమాట. అలా ఉండే ఆవిడ బక్క చిక్కిపోయింది పాప ఈ రాక్షసి దెబ్బలకి. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ, కళ్యాణి ఏమైపోయావే, నేను పొమ్మంటే పోయి చచ్చిపోయినట్టున్నావు, నువ్వు బతుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చేవా, కళ్ళాపు తల్లేదానివి, రోట్లో బియ్యం పోసి దంచేదానివి, పిండి దంచేదానివి, ఇడ్లీ వేసేదానివి, అట్లు పెట్టేదానివి, ఇప్పుడు అట్లు పోయి చివాట్లు మిగిలే నాకు, అయ్యో నా కర్మ కాలిపోయింది, నా కోడలు దొరికితే అంత బాగుండు, దాని నెత్తి మీద తిట్టుకుందును అన్నది ఒక రోజున. అప్పుడు కోడలు గుర్తుకొచ్చిందనమాట. వెంటనే రాక్షసి ఏమంది, ఓహో అత్తగారిని ఒటి వెంబడి కోడలి పేరు, కోడలి మంచిదన్నమాట వచ్చిందన్నమాట. ఏ నిజంగా నీ కోడల మీద ప్రేమ వచ్చిందంటే? వచ్చిందమ్మా వచ్చింది, నా కోడలు కనపడితే దాని కాళ్ళకి దండం పెట్టైనా సరే దాని సేవ చేసుకుని తరిస్తాను, ఇంకెప్పుడు కోడల్ని బాధ పెట్టను. కానీ నాకు అదృష్టం ఉందా, నేనే నా కోడలిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేశాను, చచ్చిపోమ్మన్నాను, చచ్చిపోయి ఉంటుంది అనగానే ఒకవేళ నా మహామహిమతో నీ కోడల్ని బతికిస్తే ఏం చేస్తావే దయ్యమా అనగా ఆ కలహకంటి వెంటనే, రాక్షసి నువ్వు నిజంగా ఆ పని చేస్తే నా పరిటి దేవత అవుతావు, నా జీవితంలో నా కోడలే నా దేవత అనుకుంటాను, అమ్మవారిని చూసినట్టు చూసుకుంటాను అనగానే పక్కపక్కనవి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే కోడల్ని తెస్తాను, మళ్ళీ ఎప్పుడైనా కోడల మీద చెయ్యి చేసుకున్నావా, ఈసారి నేను చెయ్యి చేసుకోవడం ఉండదు, నోట్లో వేసుకుని కర 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 క్యారెట్ దుంపన వెళ్ళినట్టు నవ్వులుతాను అనగా, అమ్మో నేను ఎప్పుడు ఇంకెప్పుడు నా కోడల్ని ఏమి అన్నదట. వెంటనే అది పక్కపక్కనవి, ఇప్పుడే తీసుకొస్తున్నాను నీ కోడల్ని, హామ్ ఫుట్ అని ఏదో మంత్రం చదివినట్టు పక్క గుహలోకి వెళ్ళి అందులోంచి కళ్యాణిని తీసుకొచ్చింది. కళ్యాణి కూడా వాళ్ళ అత్తగారిని చూసి మూర్చిపోయింది. ఈవిడ మా అత్త, మా అత్త ఇదివరకు ఈ డోరు పట్టేది కాదే, ఇప్పుడేమిటి ఇలా అయిపోయింది, అయ్యో అత్త ఇలా అయిపోయావేమిటని కాళ్ళకి దండం పెట్టి, అత్తయ్య నన్ను క్షమించి నీ కాళ్ళకి దండం పెడతాను, నువ్వు అన్నట్టు చచ్చిపోకుండా బతుకున్నాను అనగానే వెర్రిదానా, నువ్వు బతుకుండడం నా అదృష్టమే అని కౌగిలించుకుని అత్తగారు కూడా ఏడ్చింది. అత్తగారు మారిపోయిందండోయ్, సినిమాల్లో సీన్లాగా మారిపోయింది వ్యవహారం. కాబట్టి ఈ కోడళ్ళని ఏడిపించే అత్తలందరినీ ఆ రాక్షసి దగ్గరికి పంపాలి కొంతకాలం పాటు. ఇక దెబ్బ కథంతా మారిపోతుంది అన్నమాట. ఇళ్లలో పడి వేళకి తింటూ కొడుకులను రెచ్చగొట్టి కాపురాలు పాడి చేసే దిక్కుమాలకి ఇది గొప్ప గుణపాఠం అవ్వాలి. నేను కథ కొంత క్లుప్తం చేసి చెప్తాను. చందమామలు ఇంకా బాగా రాశారు, పాత చందమామలు చదవండి, గురువుగారి కథ అందులో ఉందో లేదో ఒకసారి చూసుకోండి, వినాయక విజయంలో కూడా సంస్కృత శ్లోకాలు అవి తెలియపోయినా. కాబట్టి ఎందుకు చెబుతున్నాను నేను అంటే, చివరికి కథ సుఖాంతం అయిపోయింది. అత్తగారు కన్నీళ్లు పెట్టుకుని రాక్షసికేసి తిరిగి, నువ్వు రాక్షసివి కాదు, మాలో ఉన్న రాక్షస గుణాలు తొలగించే దేవతవి అమ్మా, నీకు నమస్కారం అంటూ ఉండగా ఈ రాక్షసికి శాపం తొలగిపోయింది, మంచి పని చేసింది కదా. అందువల్ల వెంటనే ఆవిడ గంధర్వకాంతగా మారిపోయింది. అలా గంధర్వకాంతగా మారిపోగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై మీ అందరి శాపాలు తొలగాయి, కలహకంఠి ఈరోజు నుంచి నువ్వు కలహకంఠి కాదు, ఆహా పోయి కలకంఠి అనే పేరు నీకు వస్తుంది. కలకంఠి అంటే చక్కని కంఠం కలిగింది. ఈ కోడలు కళ్యాణితో కలిసి వెళ్ళి కాశీక్షేత్రంలో విఘ్నేశ్వరుడిని అయిన నన్ను అర్చన చేసుకుంటూ సుఖంగా బతకండి. అమ్మాయి కళ్యాణి, నీ ఉపాసన ఫలించింది, నీకు 8 కొడుకులు పుడతారు, ఆ 8 అష్ట విఘ్న నాయకుల పేర్లు పెట్టుకో. క్షిప్ర గణపతి, విజయ గణపతి, లక్ష్మీ గణపతి, వల్లభ గణపతి, డుంటి గణపతి, చింతామణి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, జ్ఞాన గణపతి, ఈ 8 పేర్లు పెట్టుకుని పిల్లలతో సుఖంగా ఉండు. ఈ భూలోకంలో ఉన్నంతకాలం సకల సుఖాలు అనుభవించండి. ఈ లోకంలో సుఖాలు అనుభవించకుండా వైరాగ్యం పొందకుండా పైకి ఎవరూ రాకూడదు. ఎప్పుడైనా సరే భగవంతుని ఉపాసన చేస్తే ముందు ఈ లోకంలో సుఖాలు అనుభవించాలి. తర్వాత ఇంకోటి నాకు వద్దనకూడదటండి. ఇప్పుడు మీకు భగవంతుని అనుగ్రహం నేను శుభం కలగాలని కోరాను. ఏదో నీకు స్థలం కావాలి, నీకు ఇల్లు కావాలని దీవిస్తే నాకెందుకండి అనకూడదట అంటే మళ్ళీ లేని దిక్కుమాలి జన్మలెత్తాలి. కాబట్టి ఈ లోకంలో ఇహలోకే సుఖం భుంక్త్వా అంతే సాయుజ్యమాప్నుయాత్ అని శాస్త్రం చెబుతున్నది. ఈ లోకంలో సుఖాలు పొందాలి, సకల సుఖాలు అనుభవించాలి, శరీరం విడిచాక అప్పుడు ముక్తి పొందాలి. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం దరిద్రం అనిపిస్తూ రోజు ఇతరుల దగ్గర చేతులు చాపితూ బతికే దరిద్రం రాకూడదు. అందుకనే మీ గురువులు మిమ్మల్ని దీవిస్తే, గురువుగారు మీరు చెప్పినట్టే మేము కోరుకుంటామండి, మీరు ఏం చేస్తే అదేనండి అనండి. అప్పుడు గురుకటాక్షం వల్ల
ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తారు, శరీరం విడిచాక పరమాత్మ సన్నిధానానికి వెడతారు. అందువల్ల ఇహము పరము అన్నారు. చిన్నప్పటి నుంచి ఇహం లేకపోతే పరం మీదకి దృష్టి పెడుతుంది? ఆకలికి మాడిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఆకలి అంటావు, హాయిగా భగవంతుడిని తలుచుకుని ముక్తి పొందరా అంటే వాడికి మండిపోతుంది. పీకదాకా తిన్నాక అప్పుడు వాడికి భగవత్ కథలు వినిపిస్తే వింటాడు. అంతేకాని ఆకలికి మాడిపోతున్న వాడికి ముందు అన్నం పెట్టకుండా ఉపవాసం ఉన్నావా, ఉండు, ఇంకా ఉపవాసం ఉండు, రా శివుడి మీద నీళ్లు పోయి అంటే పోయాడు వాడు. అందువల్ల భగవంతుడు ముందు ఇహసుఖాలు ఇస్తాడు, ఐహిక సుఖాలు ఇస్తాడు, ఇచ్చాక అప్పుడు పారమార్థిక సుఖం ఇస్తాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఇహము పరము రెండూ ఇవ్వవలసిందే. కళ్యాణి, నీవు ఇహసుఖాలు పొంది పరసుఖాలు కూడా పొందుతావు అని దీవించాడు. దాంతో కళ్యాణి అత్తగారితో కలిసి ఈ రాక్షసి ధర్మాన ఇంటికి వచ్చి ఆ తర్వాత చూస్తూ ఉండగానే రాక్షసి అదృశ్యమైపోయాక అత్యానందంతో బ్రహ్మానందంతో భర్తని చేరుకుంది. ఇటు తల్లిదండ్రులు సుఖపడ్డారు, అత్తమామలు సుఖపడ్డారు, భర్త కళ్యాణి కూడా సుఖం పొందారు. 8 మంది కొడుకులతో భూలోకంలో చాలా కాలం సుఖంగా ఉన్నారు. వాడు 1000 సంవత్సరముల ఆయు అనుభవించారు. ఏనాడు విఘ్నేశ్వరుని విడిచిపెట్టలేదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు సుఖాలు రావగానే మర్చిపోతుంటారన్నమాట, వాయిదా వేస్తారు పూజలు. అలా వేయకుండా నిత్యం పూజించి చిట్ట చివరికి గణేశ్వరుడి అనుగ్రహంతో ఆయన సాయుధ్యం కూడా పొందగలిగారు. గణేశ పురాణంలో ఈ కథని చాలా ఉత్తమ కథగా చెప్పారు. విడిచిపెట్టకుండా భగవంతుని పూజిస్తే ముందు సుఖ ప్రారంధం తర్వాత మోక్ష ప్రారంధం వస్తాయి. సుఖ ప్రారంధం ఇస్తాడంటే గణపతి, సుఖం కూడా ప్రారంధమే. వద్దన్నా మిమ్మల్ని సుఖాలు విడిచిపెట్టవు. ఒక్కొక్కడో నేను ఉపవాసం ఉందాం అనుకుంటే బలాత్కారంగా ఆ పూటే నోట్లో పాయసం పోస్తారు. ఓసారి నేను ఏమనుకున్నాను, ఈ పూట పాలు కూడా తాకకుండా ఉపవాసం ఉందాం అనుకున్నాను. ఇంతలో పార్థసారథి గారి ఇంటికి వెళ్ళాను. వెంటనే ఆవిడ, అమ్మో మా గురువుగారు వచ్చారని ఏమైనా సరే నా కోరిక కాదనకూడదని గ్లాసుడు హార్లిక్స్ ఇచ్చారు. ఈ పూట హార్లిక్స్ కాఫీ తాగడం మానేసి ఉపవాసం ఉందాం అనుకుంటే గ్లాసుడు హార్లిక్స్ తాగాను. అంటే హార్లిక్స్ ప్రారంభం అది నాకు. ఆ భక్తురాలు వంకతో అంటే తాగితే కానీ ఉపవాసం ఉండే అవకాశం లేకుండా పోయిందనమాట. చూశారు, ఇది కూడా ఒక పెద్ద ప్రారంభమే. అలాగే సత్యనారాయణ గారు ఒక పూట ఉపవాసం ఉందాం అనుకుంటే ఆ పూట మొన్న ఏదో కారణం చేత ఆయన భోజనం గురించి చెప్పలేదట పుస్తకావిష్కరణ రోజున. కానీ ఇంతలో నేను చూశాను, వేణిగారు చూశారు, ఆయనకి ఆ భోజన ప్రారంభం సుఖ ప్రారంభం వెంటనే పిలిచి లోపలికి పిలిచారు. ఓ కందాపచ్చలి ఆ బొందాపచ్చలి శుభ్రంగా అన్నీ వేసుకుని బూరెలు కూడా వేసుకుని షుగర్ విషయం మర్చిపోయి తినేసి వెళ్ళారు. అంటే ఆ ప్రారంభం అది. ఆ ప్రారంభం ఉంటే మాంధం అన్న మానలేరు, అడవిలో ఉన్న భోజనం వస్తుందన్నమాట. ఒకప్పుడు మహానుభావుడైనటువంటి ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి శ్రీవత్సుడు అని పేరు. అంతటి గణపతి భక్తుడు మరెవడూ లేడు. గణపతి ఆయన పూజకు మెచ్చుకుని, నువ్వు బతికినంతకాలం అడవిలో ఉన్నా నీకు భోగాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, శరీరం విడిచాక నా లోకానికి వస్తావు అన్నట్ట. అలాగే తండ్రి అన్నాడు. ఆయన రాజుగారి దగ్గర మంత్రిగా చేరాడు, రాజుగారికి ప్రధానమంత్రి అయ్యాడు. విఘ్నేశ్వర అనుగ్రహం వల్ల ఈ మంత్రిగారి మాటే చెల్లేది. రాజుగారు కూడా మంత్రిగారు ఏం చెబితే చేసేవాడు. ఈ మంత్రిగారు ఎక్కడికెడితే అక్కడ సుఖాలు వెనక ముందు వచ్చేవాడు. ఈయన పెడితే ఫ్లైట్ టికెట్ రెడీ, ఈయన దిగ్గానే కారు రెడీ, ఇలా సకల సుఖాలు రావడం మొదలెట్టాయట. రైల్లో ప్రయాణం చేసిన భోజనాలే, అడవిలో ఉన్న భోజనాలే, ఇంట్లో ఉన్న భోజనాలే, కాఫీలు టీలు, అంటే నేను కాఫీ టీలను సరదాగా అంటాను కానీ సకల సుఖాలు వచ్చేవి ఆయనకి. ఇలా ఉండగా ఈ శ్రీవత్సుడనే మంత్రి గారు ఒకరోజున ప్రొద్దుటే లేచి బంగారపు గిన్నె నిండా కుంకుమ పువ్వు వేసుకున్న చిక్కని చక్కని ఆవుపాలు తాగుతూ ఉండగా భిక్షాందేహి అంటూ ముష్టాడు వచ్చాడు అక్కడికి. ఆ ముష్టాడు చూడగానే పాలు పక్కన పెట్టి రెండు చేతులు కడుక్కుని రెండని ఆహ్వానించి, మహాత్మా ఇదిగో మీకేం కావాలంటే ఆ భిక్ష తీసుకోండి, ఇదిగో బంగారపు కాసులు వెండి కాసులు ఆహార పదార్థాలు అనగా, నాకు ఇది కాదు భిక్ష, నువ్వు కూడా నాలాగ ముష్టాడు అవ్వడమే నాకు భిక్ష అన్నట్ట. ఎంతకాలం అయ్యా ఈ పదవుల్లో ఉంటావు, రాజుల దగ్గర ఉద్యోగాలు చేస్తూ సుఖాలు అనుభవించి నరకానికి పోదాం అనుకుంటున్నావా? నేను నిన్ను వైరాగ్యవంతుణ్ణి చెయ్యాలని వచ్చాను, నాతో వస్తే సన్యాసి దీక్ష ఇప్పిస్తాను, ఈ రాజ్యం విడిచిపెట్టి నాతో పాటు హిమాలయాలకి రా, ఇద్దరం తపస్సు చేసుకుని తరిద్దామనగానే, అయ్యా నాకు విఘ్నేశ్వరుడు సుఖ ప్రారంభం ఇచ్చాడు, నేను హిమాలయాలకు వచ్చినా కూడా అక్కడ కూడా ఈ పాలు పంచదార తప్పవండి నాకు, అందువల్ల నన్ను నిల వదిలేయండి అన్నాడు ఆయన. కావాలని నువ్వు నాటకం ఆడుతున్నావు, నాతో రా, నీకు ఎక్కడి నుంచి సుఖాలు వస్తాయో చూస్తాను దా అన్నట్ట. నీ కర్మ నీది, నా కర్మ నాదంటే వినడం లేదు కదా, మీ మాట నేను కాదనకూడదు పెద్దల మాట, అలాగేలండి అని రాజుగారికి చెప్పకుండా ఆ మంత్రదండం అక్కడ వదిలేసి మంత్రి గారి దండం, ఈయనతో పాటు గోచిగొడ్డ కట్టుకుని బయలుదేరాడు. నిన్ను గోచి పెట్టించాను చూసావా, ఇక నీకు సుఖాలు లేకుండా చేసి నిన్ను వైరాగ్యవంతుణ్ణి చేసి నీకు ముక్తినిప్పిస్తాను నడు అని బయలుదేరాడు. ముందు ముష్టి ఆయన, ఆ వెనకాల ఇదిగో ఈయన మంత్రి గారు. కొంత దూరం నడిచేసరికి మంత్రి గారి కాళ్ళు లాగేసి కాళ్ళలో పొక్కులు వచ్చి నానా బాధపడ్డాడు. అబ్బా నడవలేకపోతున్నాను అన్నట్ట. చూసావు మరి, అందుకే సుఖాలు అనిపించకూడదు. ఓ రథాలెక్కి, కార్లెక్కి, బెంజి కార్లెక్కి, గంజి కార్లెక్కి తిరిగితే ఇలాగే ఉంటాయి, కాసేపైనా నడవాలి. సరే ఈ చెట్టు కింద కూర్చో అన్నట్ట. చెట్టు కింద కూర్చున్నాడు పాప మంత్రి గారు. తర్వాత మంత్రి గారికి నీరసం వచ్చింది. అయ్యా ఆకలిస్తోందని అన్నట్ట. మరి అందుకే నాతో పాటు వస్తే నీకు ఎక్కువ ఆకలి అయ్యదు. చూసావా నేను చెప్పులు లేకుండా నడిచాను, నా కాళ్ళు పొక్కాయా? పొక్కలేదు. ఇంత దూరం నడిచాను, నాకు ఆకలి వేసిందా? వేయలేదు. సుకుమారంగా ఇంట్లో కూర్చుంటే ఇలాగే కాళ్ళు నొప్పి పుడతాయి, ఆకలి వేస్తుంది. మెల్లమెల్లగా నీ సౌకుమార్యం పోగొడతాను, ఈ చెట్టు కింద కూర్చో, ఈ పక్కనే కోయవాళ్ల పల్లె ఉంది, అడుక్కుని తెచ్చి ఏదైనా ఆహారం తెస్తాను, ఇద్దరం తిందాం అని వాడు ఆ కోయపల్లికి వెళ్ళాడు. కోయపల్లి దగ్గర ఉన్నట్టు కనపడింది, కానీ కొండెక్కి దిగేసరికి 3 గంటల ప్రయాణం పట్టింది. చచ్చి చెడు ఆ 3 గంటలు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర అవి ఇవి 4 దుంపలు పళ్ళు అడిగి తిరిగి తీసుకొచ్చేసరికి 7 గంటలు పట్టేసింది. 7 గంటలకి చీకటి పడిపోతుంది అప్పటికే ఆ ప్రాంతం. తీరా మంత్రి గారు ఎక్కడున్నారో అని చూస్తే అక్కడ మంత్రి గారు ఉన్న చోట పెద్ద పెద్ద పందిళ్ళు వేసేశారు. ఎవరో ఏనుగులు, గుర్రాలు, సైనికులు అట్టహాసంగా అటు ఇటు తిరుగుతున్నారు. తిరుగుతుంటే వీడికి మతిపోయింది. ముష్టాడు కంగారెడ్డి, మంత్రి గారు ఉన్న చోటకి కాకుండా ఇంకొక మంత్రి గారు ఉన్న చోటకి వచ్చానని ఏమిటనుకున్నాడు వాడు. అనుకునేసరికి అక్కడ ఉన్న గుడిసెలో ఉన్న మంత్రి గారు, ఆయన నా దగ్గరికి పంపండి అన్నట్ట. వెంటనే ముష్టాడు అక్కడికి పంపారు. ముష్టాడు చూస్తే మంత్రి గారి కాళ్ళు పట్టే శుభ్రంగా పొక్కులు తొలగించేసి కాళ్ళకి అయ్యో క్రీములు గీములు రాసి వెచ్చగా కాపడాలు పెట్టారు. అక్కడ మంచం వేశారు, పరుపు వేశారు, దాని మీద పడుకోబెట్టారు. వెండి గిన్నెలు, బంగారపు గిన్నెలు, పాలు, పంచదారలు, భోజనాలు పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. దాసదాసీ జనాలంతా అక్కడే ఉన్నారు. ఈ ముష్టాడికి మతిపోయింది. మంత్రి, చెట్టు కింద పడుకున్న నువ్వు ఈ కాసేపట్లో ఈ పరివారం ఎలా సంపాదించావంటే ఎలా సంపాదించావు అన్నట్ట. నేను చెప్పానా, సుఖప్రారంధం. గణేశుడు చెప్పాడు, అడవిలో ఉన్న సుఖాలు వస్తాయి నాకని. నువ్వు అలా వెళ్ళావు, నీ దగ్గర ఉన్నసేపు దరిద్ర ప్రారంధం. నీది దరిద్రమే, అడుక్కు తినే యోగం నీది, నాది సుఖ ప్రారంధం. నువ్వు అలా వెళ్ళగానే తమాషా జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడు నా దగ్గర ఉన్నవాడు సామంతరాజు, మా రాజుగారికి, మా హస్తినాపురానికి సామంతరాజు. హస్తినాపురానికి ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టాలి. కప్పం కట్టడానికి ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద బంగారాలు, వెండి ఇవన్నీ పుచ్చుకుని పరివారంతో పెడుతున్నట్ట. పరివారంతో పెడుతూ ఇక్కడ టెంట్ వేసి వంటలు మొదలు పెట్టేసరికి ఎదురుగుండా ఈ మంత్రి గారు కనపడ్డారు. ఈయన మా మంత్రి గారిలో ఉన్నారే, మా హస్తినాపురం మహారాజు గారి మంత్రి, ప్రధానమంత్రి ఈయన. ఈయన దగ్గరికి వచ్చి చూస్తే మంత్రియే. అయ్యో మంత్రి, ఇదేమిటి గోచిగుడ్డ కట్టుకుని ఇలా ఉన్నారేమిటి మీరు? ఎవరక్కడ? మా మంత్రి గారు ఇలా ఉంటే నేను చూడలేను. అన్ని నిమిషాల్లో అక్కడ ఓ ముందు టెంట్ వేయించి, ఈయనకి స్నానం చేయించేసి, మంచి పట్టుబట్టలు కట్టించేసి, మంచం వేయించి, ఈయన పాదసేవ చేయించి, నూనె రాయించి, రకరకాల పదార్థాలతో భోజనం పెట్టించి పడుకోబెట్టారు. మంత్రి గారికి నొప్పులు తగ్గేదాకా ఒకరోజు ఇక్కడ ఆగుదాం, రేపు రథం ఎక్కించి మంత్రి గారిని హస్తినాపురం తీసుకెడదాం అని వాళ్ళంతా ఆగారు. ఇదే నా ప్రారంధం. నేను ఎక్కడికి వెడితే అక్కడ ఇలాగే టెంట్లు వస్తాయి. నీకు పెంట, నాకు టెంటు. నీకేమో ముష్టి భోజనం, నాకు సంతుష్టి పుష్టి భోజనం. నీ కటిక నేల మీద నిద్ర, నాకు పరుపులు వస్తాయి. తప్పదు, ఈ ప్రారంధం నేను అనుభవించిన తర్వాత ముక్తి పొందుతానని నాకు విఘ్నేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఇకనైనా అర్థమైందా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. వైరాగ్యం మనస్సులో ఉండాలి తప్ప భౌతికంగా కాదని అర్థమైంది. భగవంతుడిని భక్తితో పూజించే నువ్వు నిర్వికారంగా ఇలాగే సుఖాలు అనుభవించి అక్కడికి వెళ్ళు, నేను ఇలాగే ఉంటాను అని వదిలేసిపోయాట. విఘ్నేశ్వరుడికి 16 నామాలు ఉన్నాయని రోజు చెప్తున్నారు కదా. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సోర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని అప్పటేర్చుడు యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తశిర జాయితే. ఈ 16 నామములు చాలా గొప్ప నామములు. ఈ నామములను విడిచిపెట్టకుండా చేసుకుంటే ఇలాంటి సుఖ ప్రారంధాలు వస్తాయి. కీకారణ్యంలోకి వెళ్ళిన ఆహారం వస్తుంది, పరివారం వస్తారు. ఈ నామప్రభావం వల్ల ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి ఆ తర్వాత మోక్షం పొందుతారు. ఇవే ఈ మంత్రి గారి యొక్క జీవిత రహస్యం. ఆయన విజయ రహస్యం. ఇవి మామూలు నామాలు కావటండి, వేదముల నుంచి క్రోడీకరించి బీజములను కలిపి తయారు చేసిన నామాలన్నారు. నేను చెబుతున్నానుగా, గణేశ పురాణం చెప్పింది సుఖ ప్రారంభం ఇస్తుంది, ఇది నిర్వికారత్వం ఇస్తుంది, చివరిలో ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. భగవంతుడి ఒక్కొక్క నామము ఎంత విజయం చేకూర్చి పెడుతుందో ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఎంతెందుకు, ఒకరోజున ఆదిశేషుడు నా అంత శక్తిమంతుడు లేడు అనుకున్నాడు. దానికి ఒక కారణం ఉంది. ప్రతి 1000 సంవత్సరములకు ఒకసారి ఆదిశేషుణ్ణి పార్వతీదేవి తన కాలికి ఇలా చుట్టుకుంటుంది. కొంచెం జాగ్రత్తగా వినాలి. 1000 సంవత్సరాలకోసారి మానవ కాలమానం ప్రకారం 1000 సంవత్సరాలకోసారి పార్వతీదేవి హిమాలయ పర్వతాలకు వచ్చి శివుడితో తాండవ నృత్యం చేస్తుంది. అప్పుడు ఆవిడ కాలికి, ఎడమ కాలికి ఆదిశేషుణ్ణి, మనం ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు వేసుకుంటారే అందెలు, అలా అంది కింద చుట్టుకుని నృత్యం చేస్తుంది. అలా నృత్యం చేయటం వల్ల ఆదిశేషుడికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ భూమిని మొయ్యగలుగుతాడు. మళ్ళీ 1000 ఏళ్ళు అయ్యాక ఆ శక్తి తగ్గుతుంది. మళ్ళీ ఆవిడ కాలికి చుట్టుకుని నృత్యం చేయగానే పార్వతీ శక్తి ఆయనలో ప్రవేశించి భూమిని మొయ్యగలుగుతాడు ఆయన. అందుకే భూమిని మోసే శక్తి పార్వతి వల్ల వచ్చింది అని శివపురాణం చెబుతున్నది. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనం మే పృథ్విఘన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతి రేతన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు. స్వామి కోడల సంగమదేవా అని బసవేశ్వరుడు కోడల సంగమదేవ మొగటంతో అపూర్వమైన గేయాలు రాశాడు. సముద్రం చాలా పెద్దది, ఈ సముద్రం చాలా గొప్పది అనుకుంటారు చాలామంది. కానీ ఇంత పెద్దదై ఎన్నో జీవుల కాలవాలమైన సముద్రము కంటే సముద్రంలో 1/3 మాత్రమే ఉన్న భూమి మనబోటి ప్రాణులకి దేవతలకి నివాస స్థానం అయి ఉన్నది గనక ఇదే గొప్పది. సముద్రం కంటే భూమి గొప్పది. భూమి గొప్పదా అంటే భూమి గొప్పది కాదు, ఈ భూమి సముద్రములో మునిగిపోకుండా తన 1000 పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్నాడు ఆదిశేషుడు. ఇలా 1000 పడగల మీద భూమిని మోస్తున్న ఆదిశేషుడు భూమి కంటే గొప్పవాడు. సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆయనా కాదు, ఆ శేషుణ్ణి తన ఎడమ కాలికి గజ్జెలుగా కట్టుకొని శివుడితో తాండవ నృత్యం చేస్తూ ఆ శక్తిని ఆదిశేషునికిచ్చి ఆదిశేషుని చేత భూమిని మోయింపచేస్తున్న మహామహేశ్వరి పార్వతి శేషుడి కంటే గొప్పది. చివరికి వచ్చేసరికి శేషుడు గొప్పవాడా? ఆయన కాదు, పార్వతి గొప్పదన్నారు. ఇప్పుడు పార్వతి గొప్పదా? ఆమె గొప్పది కాదట. పార్వతిని తన శరీరంలో సగంలో ధరించిన అర్ధనారీశ్వరుడు అనే ఖ్యాతి పొందిన శివుడు గొప్పవాడు. ఇప్పుడు చివరికి శివుడు గొప్పవాడు కాదట. సముద్రం గొప్పది, దానికంటే భూమి గొప్పది, భూమి కాదు భూమి కంటే శేషుడు గొప్పవాడు, శేషుడు కాదు శేషుడి కంటే పార్వతి గొప్పది, పార్వతి కాదు పార్వతినే తన శరీరంలో ధరించిన శివుడు గొప్పవాడు. ఇప్పుడు శివుడు గొప్పవాడు కాదన్నాడు చివరికి. శివుని కన్న శివభక్తుడే ఘనమగు, శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు. ఎప్పుడైనా భక్తుడే గొప్పవాడు. ఎందుకంటే శివుడిని గుళ్ళో కాకుండా గుండెల్లో బంధిస్తున్నట్ట భక్తుడు. శివుడు ఎక్కడున్నాడు? అక్కడ కాదు, మీ హృదయంలో ఉంటాడు. భక్తితో మన హృదయంలో శివ 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 అని తలుచుకుంటే ఈ శివ ఇందులో చేరతాడనమాట. శివ ఎక్కడున్నావంటే నా గుండెల్లోనే ఉన్నావు అంటట. శివుడు మన హృదయంలో ఉన్నాడు. అందువల్లే భక్తుడు భగవంతుని కంటే గొప్పవాడు, గురువు కంటే గురు భక్తుడు గొప్పవాడు అన్నారు. అందుకే చివరికి శివభక్తుడే గొప్పవాడు. అవునా? కాబట్టి ఎప్పుడు ఆదిశేషుడికి ఆ శక్తిని పార్వతిస్తుంది. అందుకోసం ఇంత పద్యం చెప్పాను మీకు. పార్వతీదేవి దయతో ఆదిశేషుడు మహత్తర శక్తి పొంది భూమిని మోస్తున్నాడు. ఒకసారి ఆయనకు కూడా అహంకారం వచ్చింది. ఏంటండో, ఇంతటి భూమిని నేను మొయ్యకపోతే ఈ భూమి ఎప్పుడో సముద్రం పాలైపోయేది, ప్రజలంతా చచ్చేవారు, నాశనం అయిపోయేవారు, నేను భూభారం మోస్తున్నాను అని ఒక వికట అట్టహాసం చేశాడు. అలా చేయడంతో ఢామ్ అనే శబ్దంతో ఆయన వచ్చి నేల మీద పడిపోయాడు. భూమి మాత్రం అలాగే నిలబడింది. ఆయన మోయకుండానే గణేశ్వరుడు తన ఆధార శక్తితో భూమిని మోశాడు. అహంకరించగానే ఆదిశేషుడి పడగలు పగిలిపోయాయి. 1000 పడగలు, ఒక్కొక్కటి 100 100 చొప్పున, 10 100లు 1000 కదా, 10 భాగములుగా ఏ పార్ట్గా పట్టలో విచ్చిపోయిందిట. 100 పడగలు విరిగి ఓ పక్క వెళ్ళిపోయాయి, ఇంకో 100 మరో పక్కకి విరిగిపోయాయి. ఇలా 1000 పడగలు 10 భాగములుగా విడిపోయి పనస తొనలు ఊడిపోయినట్టుగా, లేదా బత్తాయి తొనలు విడదీసినట్టుగా ఆయన తలలు విడిపోయి అలా పక్కకి తోటకూర కాడల్లో వేళ్లాడిపోయాడు, మూలుగుతూ పడిపోయాడు. అలా ఏడుస్తున్న ఆయన దగ్గరికి నారదుడు వచ్చాడు. అదేమిటి ఆదిశేష, నీ పడగలేమిటి, వాడిపోయి వత్తలైపోయాయి, తామరకాడ ఎండలో పెడితే వాడిపోయినట్టు వాడిపోయేవేమిటి, టీచర్ గారు బెత్తంతో కొట్టిన కుర్రవాడి చేతుల్లాగాని తలలా కవిలిపోయాయేమిటి అని వ్యంగ్యంగా అనగా, నేను మహాశక్తివంతుడని విర్రవీగానండి, అలా విర్రవేగానే హఠాత్తుగా ఏదో శక్తి నన్ను ఇలా చేసింది, నేను లేకపోతే భూమి ఉండదనుకున్నాను, నేను లేకపోతే భూమిని ఎవరో మొయ్యలేరు అనుకుంటే భూమి అక్కడే ఉంది, నేను ఇలా అయిపోయాను, తిరిగి నా శక్తి ఎలా వస్తుంది అనగా, అప్పుడు ఆయనకి ఓం గం 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 గణేశాయ నమః ఈ మంత్రాన్ని ఉపదేశించిన నారదుడు భక్తి శ్రద్ధలతో నీ 1000 పడగలు బాగుపడేదాకా ఈ మంత్రం చెయ్యన్నాడు. అప్పుడు ఆదిశేషుడు, ఇది కూడా ఈ ఇందులో కథే, ఈ గణేశ పురాణంలోదే, ఆదిశేషుడు అత్యంత భక్తితో ఓం గం 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 గణేశాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. అలా అనుష్ఠానం చేయగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పడగ బాగుపడడం మొదలెట్టిందిట. అలా 10 పడగలు బాగుపడ్డాక ఈ 10 పడగలు పక్క పడగలతో అతుక్కుపోయాయి, విడిపోయాయి అన్నాను కదా పడగలు, ఈ 10 పడగలు బాగుపడ్డాయి, ఈ పక్క పడగలతో అతుక్కున్నాయి, మళ్ళీ ఈ 10 పడగలు బాగుపడి ఈ పక్క పడగలతో అతుక్కున్నాయి, అలా 1000 పడగలు అతుక్కోవడానికి 1000 దినముల కాలం పట్టింది. 1000 దినముల పాటు రోజు గణేశ మంత్రం రోజు 1000 సార్లు చేశాడు ఆయన. అలా చేయగా అన్ని పడగలకి శక్తి చేకూరి అవి అతుక్కున్నాయి. అప్పుడు ఆయన భక్తితో గణపతికి నమస్కరించి, జీవితంలో నాకు అహంకారం రాకుండా చెయ్యి, మళ్ళీ తిరిగి భూమిని మోస్తాను అని భూమి కింద తలపెట్టి భూమిని మోశాడు. ఇలా దురహంకారాన్ని తొలగించి తిరిగి శక్తిని ప్రసాదించేవాడు గణపతి. అటువంటి గణేశ్వరుడి యొక్క పురాణాన్ని మనం 10 రోజులు పూర్వపీఠిక మహిమ లేక ఉత్తరపీఠికని 2 రోజుల పాటు చెప్పుకున్నాం, వెరసి 12 దినములు పాటు విఘ్నేశ్వరుడి చరిత్ర చెప్పుకున్నాం. విఘ్నేశ్వరుడు మనల్ని ఎల్లవేళలా రక్షించుగాక. ఈ సత్యధర్మేశ్వర ఆలయం మొదలయ్యాక ఈ ఫంక్షన్ హాల్లో విఘ్నేశ్వరుడి పురాణంతో గణేశ పురాణంతో బోణీ కొట్టాం మనం, ఇక మనకి తిరుగులేదు, అన్ని విఘ్నములు మనకి తొలగుతాయి, ఈ ప్రపంచానికి తొలగుతుంది, మనం సుఖపడతాం, అన్ని పురాణాలు ఇక్కడ సాగుతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.